అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శంభుమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం.
ఆది దంపతుల పాదపద్మాలకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ, ఎప్పుడో 8 వయస్సులో ఇక్కడికి నేను నడుచొచ్చిన విషయం కిందటి సంవత్సరం మీకు చెప్పాను, జనవరిలో శ్రీశైల మహాత్మ్యంలో. కాబట్టి అప్పటి నుంచి ఈ శ్రీశైల మల్లికార్జునుడు మాకు గురువు. కాబట్టి గురుస్థానంలో ప్రవచనించేటువంటి అది మహాభాగ్యంగా భావించి ఎన్ని ఉపన్యాసాలున్నా ఇక్కడి నుంచి ఆహ్వానం వస్తే వీలున్నంత వరకు వాటిని రద్దు చేసుకుని రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. అయితే అదృష్టవశాత్తు ఆ ఇబ్బంది కూడా లేకుండా దేవస్థానం వారు ఈవో గారు అయితేనే, వారి సిబ్బంది అయితేనే ఇబ్బంది కలగకుండా 5-6 నెలలు ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిత్రం చెప్పంటారా, మానవ సంకల్పానికి ఆ ఈశ్వర సంకల్పానికి ఎప్పుడు తేడా ఉంటుంది. మానవుడు ఒక రకంగా ఊహిస్తాడు, ఈశ్వర సంకల్పం వేరు. 3 రోజులు ఉపన్యాసం అని ప్రారంభంలో అనుకున్నాం, కానీ ఆయన ఏం చేశాడు మల్లికార్జునుడు, 5 రోజులు పెట్టాడు. అసలు గరుడ పురాణం పాంచాహ్నిక దీక్షతో వినమని అందులో ఉంది. 5 రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక వక్త, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఒక వక్త చొప్పున 24 గంటలు ఏకధాటిగా విడిచిపెట్టకుండా 5 రోజుల పాటు గరుడ పురాణం వినాలి అని దాని దీక్షా విధానంలో చెప్పుకున్నాం. కాబట్టి పాంచాహ్నిక దీక్షతో వినాలని శాస్త్ర నియమం అయితే, శివుడు సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అనే 5 ముఖములు కలిగిన వాడాయన, పంచముఖుడు పంచాస్యుడు. అందుకే ఆయనకి కూడా ఈ పంచ పూజలంటే బాగా ఇష్టం, పంచ సంఖ్య అంటే ఇష్టం. సరే ఆయన సతీమణి పంచసంఖ్యోపచారిణి, పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి, ఏ రకంగా చూసినా అంతా పంచతత్వం మీద ఇమిడి ఉన్నది. గరుడ పురాణంలో ఒక కాండ పంచత్వం పొందడం అంటే శరీరం విడిచిపెట్టిన దగ్గర నుంచి వెళ్లే మార్గాన్ని కూడా చెబుతోంది. కాబట్టి కూడా పాంచాయనిక దీక్షని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాడు. పంచభూతాలని ఈశ్వరుడు తన ముఖాన్ నుంచి సృష్టించిన ఒక అపూర్వమైన చరిత్ర గరుడ పురాణంలో ఉంది. అనగా అసలు గరుడ పురాణం యొక్క తత్వమే పంచత్వం మీద ఎలా ఇముడిందో చెప్పుకుందాం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రం నమశివాయ. ఈ నమశివాయ అనే ఐదు అక్షరాల నుంచి ఐదు భూతాలని ఈశ్వరుడు సృష్టించాడు అని గరుడ పురాణం చెబుతోంది. నభము అంటే ఆకాశం. నమశివాయలో మొదట అక్షరం నా నుంచి నభం ఆకాశాన్ని సృష్టించాడు ఆయన. రెండవది మా అనేది మంత్రంలో అక్షరం. ఇందు నుంచి మరుత్తు అంటే వాయువుని సృష్టించాడు. మూడవ అక్షరం నమశివాయలో సి. ఇందులో నుంచి సిఖి అగ్నిని సృష్టించాడు. నాలుగవ అక్షరం వారి అంటే నీరు. అందులోంచి వా నమశివాయలో ఉన్న నాలుగో అక్షరం వా నుంచి వారిని నీటిని సృష్టించాడు. ఐదవ అక్షరం యా. ఇందులో నుంచి జియా అనగా భూమిని సృష్టించాడు. అందుకే చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా వెనక నుంచి చెప్పుకొస్తాం, సృష్టించేటప్పుడు అటు నుంచి సృష్టించాడు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు మనోబుద్ధి అహంకారములు అని ఎనిమిదింటిని చెప్పుకున్నాం. అనగా వరసగా పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అంటే పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీరు, తేజహ అంటే అగ్ని. తర్వాత వరసగా పృథివ్యాపస్తేజో వాయుహు ఆకాశం, వాయువు ఆకాశం. కానీ సృష్టి చేసినప్పుడు అటు నుంచి చేసుకొచ్చాడు ఆయన. ఆకాశము వాయువు తేజస్సు జలము భూమి చెప్పేటప్పుడు వెనక నుంచి చెబుతున్నాం, పుట్టించినప్పుడు అటు నుంచి పుట్టించుకొచ్చాడు. అందుకే మీరు చూడండి నమశివాయలో వరుసగా నా నభం, మరుత్తు, వాయువు, సిఖి, వారి, భూమి, జ్యా ఈ ఐదు చెప్పుకొచ్చారు. వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి ఈశ్వరుడు తన పంచముఖాల నుంచి ఈ పంచభూతాలని సృష్టించి పంచభూతములతో కూడిన మనలాంటి శరీరాలని సృష్టించాడు. అదే పాంచభౌతిక శరీరం. పాంచభౌతిక శరీరం, పాంచభౌతిక శరీరం అని రోజు అంటున్నామే, దీని అంతరార్థం ఏమిటంటే ఐదు భూతములతో మన శరీరము ఏర్పడింది. అందుకే మన శరీరంలో ఈ చర్మం అని ఒకటి ఉన్నది. మొట్టమొదట మనకు కనపడేది చర్మం. ఇది భూమి తత్వం. అనగా భూమిని శరీరములో చర్మము రూపములో ఉన్నది. అది ఉన్నదని తెలియజేయడానికి ఈశ్వరుడు ఏం చేశాడో తెలిసిన, ఈ చర్మం మీద ఎప్పుడు మట్టే పెడతాడు. మీరు కష్టపడి ప్రయాణం చేసి రాగానే వేడి వేడి నీళ్లు, గేదర్ నీళ్లు పెట్టుకుని మీ రూములోకి వెళ్ళి మంచి సబ్బు పెట్టి తోముకొని స్నానం చేసి మళ్ళీ బయటికి రండి గుళ్ళోకి ఇలా అనండి, వెంటనే చర్మం మీద నుంచి ఎంత మట్టి మళ్ళీ మొదలై, అయ్యో ఈ మట్టి పోవాలని ఎన్నిసార్లు స్నానం చేయండి మళ్ళీ మట్టే. ఈ చర్మం కేవలం మృణ్మయం. మీ శరీరం అంటేనే, మీ శరీరం అంటే అక్కడ అర్థం మన మానవుల శరీరం అంతా కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం మట్టితో కూడినది, మృణ్మయ శరీరము. ఈ శరీరం ఎప్పుడూ మట్టి లేకుండా ఉండదు, ఒకే ఒకప్పుడు మట్టి లేకుండా ఉంటుంది, మట్టిలో కలిసిపోతే అప్పుడు మాత్రమే ఇక మట్టి లేకుండా పోతుందిట. అప్పటి వరకు ఈ శరీరం మృణ్మయ శరీరం. ఈ లోపల నీరు, ఇక తిన్నప్పటి నుంచి నిద్రపోయేదాకా నిరంతరం నీరు లోపల ఉండవలసిందే. అసలు అన్నం తినాలంటేనే ఆపోసిన పట్టాలి. ఆపహ అంటే నీరు, అశనము అంటే ఆహారం. అన్నం తినడానికి ముందు నీళ్లు చేత్తో పుచ్చుకొని మంత్రపూర్వకంగా, గాయత్రి మంత్రపూర్వకంగా దాన్ని స్వీకరిస్తున్నాం కనుక దీనికి ఆపోషణము. ఇది మన నోట్లో పడి ఔపాసన, ఔపోషణ ఇవాడి ఇష్టం అనుకోండి, సరే పర్వాలేదు, భాష రాకపోవటం వల్ల అలా పలికినా మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అసలు అది ఆపోషణము. అంటే నీటిని ముందుగా ఆహారముగా తీసుకునుట. నీరు లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ అన్నం తిన్నా జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అయ్యాక మళ్ళీ నీరు గుచ్చుకోవాలి. అందువల్ల కూడా నిరంతరం శరీరంలో నీరు ఎక్కువ ఉంటుంది ఆయన. అందువల్ల నీ లోపల ఉన్నది నీరు అని చెప్పారు. అది జలం, పృథివీ ఆపహ. ఇక తేజస్సు, మన శరీరంలో ఒక గొప్ప అగ్నిహోత్రుడు ఉన్నాడు. ఈ అగ్నిహోత్రుడు అనేవాడు మన శరీరంలో ఉన్నాడో లేదో తెలియాలంటే థర్మామీటర్ నోట్లో పెట్టుకు చూడండి, ఎన్నో కొన్ని డిగ్రీలు వేడి కనపడుతోంది. ఈ అగ్నిహోత్రుడు పెరిగితే జ్వరం వచ్చిందంటున్నాం, తగ్గితే జ్వరం తగ్గిందంటున్నాం. ఈయన ఉన్నంత వరకే నువ్వు బతుకున్నట్టు లెక్క అన్నారు. ఈయన లేకపోతే మన శరీరం చల్లగా అయిపోతుంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు. అందుకే శరీరాన్ని డాక్టర్లు పట్టుకుని చల్లబడిపోయిందండి అయిపోయాడని అంటున్నాం. అగ్నిహోత్రుడు ఉంటే బతికావు, లేకపోతే వెళ్ళిపోయినట్టే. కాబట్టి మూడో వాడు అగ్నిహోత్రుడు ఉన్నాడు. ఇక నాలుగో వాడు లోపలికి పైకి కిందకి నిరంతరం వాయువు పీలుస్తూనే ఉన్నాం. 5 నిమిషముల పాటు ముక్కు గట్టిగా బిగించి పట్టుకుంటే నోరు తెరిచి పీల్చుకోవాలి. ముక్కు నోరు కూడా గట్టిగా బంధించామంటే ఇక ఆ తర్వాత బంధించడానికి మన శరీరంలో ఏమీ ఉండకుండా ఉంటుంది. అందుకే శ్వాస ఆడుతోందండి అని మనం ముక్కు దగ్గర వేలు పెట్టి గమనించి వీడు బతుకున్నాడు శ్వాస ఆడటంలా అంటే వెళ్ళిపోయాడని చెప్పేస్తున్నాం. ఈ శ్వాసలో ఉన్నవాడు వాయువు. ఇక అనుక్షణం మన శరీరంలో ఒక శబ్దం ఉంది. ఈ శబ్దమే లేకపోతే అస్సలు మనకి లోకంతో సంబంధం లేకుండా పిచ్చివాళ్ళం అయిపోతాం. చెవిలో పడిన శబ్దం వినపడాలి, బయట ఎక్కడ ఏం జరిగినా తెలియాలి. మనం చెవులు గట్టిగా మూసేసుకుంటే లోపల కూడా ఒక నాదం వస్తుంది. ఇదే మన శరీరంలో ఆకాశం శబ్దగుణకం అంటున్నాం. మన శరీరములో ఈ విధంగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పేరుతో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతో శరీరం ఏర్పడింది. అందుకే శరీరం పాంచభౌతికం. ఈ పాంచభౌతిక శరీరము నుంచి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందం పొందడానికి ఈశ్వరుణ్ణి పట్టుకో. పరమేశ్వరుణ్ణి నువ్వు శివుడు నమశివాయ అనే నామాలతో మంత్రంతో కానీ మంత్రం లేకుండా కానీ నిరంతరం తలుచుకుంటే మళ్ళీ ఇలాంటి పంచభూతములతో కూడిన శరీరంలో కాకుండా స్వేచ్ఛాపూరిత శరీరంలోకి వస్తావు అని గరుడ పురాణం మనకి ప్రారంభంలో చెప్పింది. అంటే అర్థం ఏమిటి? స్వేచ్ఛాపూరిత శరీరము అస్వేచ్ఛాపూరిత శరీరము అని శరీరములు రెండు రకాలు. మన శరీరము అస్వేచ్ఛతో కూడినది. మీరు ఎంత గింజుకున్నా ఈ శరీరములో ఉన్నంత వరకు మనకి స్వేచ్ఛత లేదు. ఏమండో నాది నా ప్రొఫెషను స్వేచ్ఛ అండి, ఒకళ్ళ కింద పని చేయటం లేదండి అని ఎవడన్నా అంటే అది భ్రమ. ఉదాహరణకి నేనే ఉన్నాను, ఎక్కడ ఉద్యోగం చేయకుండా నాకు నేనే ఓ పీఠం పెట్టుకున్నాను, నేనే స్వేచ్ఛగా ఉన్నాను అనుకుంటే ఎక్కడ స్వేచ్ఛగా ఉంటాం? 6:30 నుంచి 8:30 దాకా ఉపన్యాసానికి అంగీకరించామంటే ఈ 2 గంటలు మీ దగ్గర బందీగా ఉన్నట్టే నేను. ఎక్కడుంటుంది స్వేచ్ఛ? కుదరదు మనకి. ఈ భూమి మీద మనం స్వేచ్ఛగా ఎప్పుడుంటాము అంటే కేవలం పరమేశ్వరుడి సన్నిధానంలో ఉన్నప్పుడు తప్ప తక్కిన వేళల్లో స్వేచ్ఛగా ఉండలేం. ఆయన సన్నిధానానికి వెడితే అది దివ్య శరీరం అవుతుంది కనుక అప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ. ఇక్కడున్నంతకాలం ఆహారం కోసము, నిద్ర కోసము, సంపద కోసము, శాంతి కోసము, ఏదో ఒక దానికోసం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండలేం. అన్నం తినాలి, ఎవడో ఒకటి పెట్టాలి కదా. మంచినీళ్ళు కావాలి, ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. అంతెందుకు మనం లౌకిక ప్రపంచంలో ఇవాళ స్వతంత్ర ప్రవృత్తితో బతుకుతున్నాం అనుకున్న మనకు కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకొని ఇస్తారా? ఎక్కడ పడితే అక్కడ తిరగనిస్తారా? గవర్నమెంట్ వారు మనకి ఏమంటున్నారు రోజు, నాయనా నువ్వు స్వతంత్ర భారత పౌరుడివి, ఈ స్వతంత్రానికి కూడా పరిమితులు ఉన్నాయి, ఏ అణు పరీక్షా కేంద్రంలోకి వెళ్ళనివరే పొరపాట్లు కూడా. కాబట్టి ఏ రకంగా చూసినా భూమి మీద పాంచభౌతిక శరీరంతో ఉన్న వాళ్ళంతా స్వేచ్ఛ లేని వారే. స్వేచ్ఛ ఉండాలంటే ప్రమద గణాల్లోకి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. అలాంటి స్వేచ్ఛాపూరితమైన శరీరం పొందడానికి ఈశ్వరుణ్ణి ఆరాధించు అని చెబుతున్నది గరుడ పురాణం. గరుడ పురాణం 12,000 శ్లోకాలతో కూడిన అపూర్వ పురాణం. ఎందుకో తెలియదు కానీ కొంతకాలంగా మానవులలో అజ్ఞానం వల్ల కానీ లేక ఏ పెద్దలో నూరిపోయడం వల్ల కానీ ఇంకేదో భయం వల్ల కానీ శరీరం విడిచిపెట్టే ప్రేతకాండం ఒకటి ఉండడం వల్ల కానీ గరుడ పురాణం అంటే భయం పట్టుకుంది. అసలు ఇళ్లలో ఉంచటం లేదు కొంతమంది. ఎవరైనా హరహర మహాదేవాన్ని వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఆ 11 రోజులు చదవడానికి ఏర్పాటు చేశారు దీని అన్నమాట. భగవద్గీతని శ్మశానాల్లో పారాయణకు ఉపయోగించినట్టుగా కర్మగాలి. నిజానికి అవే యద్గృహే పూజితం నిత్యం గారుడం చ పురాణకం ధర్మమర్థం చ కామం చ మోక్షం చ లభతే నరక. ఏ ఇంటిలో నిత్యం గరుడ పురాణం పూజింపబడుతుందో, అంటే మీ ఇంట్లో చదివి వచ్చినా రాకపోయినా సంస్కృతంతో సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో ఇంట్లో పరమేశ్వరలింగాన్ని పూజించినట్టే గరుడ పురాణం అనే ఒక పుస్తకాన్ని కూడా పెట్టుకుని ఒక పువ్వు పెట్టి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తే చాలు. పూజితం యద్గృహే నిత్యం అన్నాడు. ఒకరోజు కాదు, ప్రతినిత్యం పొద్దుటే లేవగానే స్నానానంతరం కొంచెం విభూతి పెట్టుకుని గరుడ పురాణం అనే పుస్తకాన్ని పూజామందిరంలో పెట్టి ఒక్క పువ్వు పెట్టి రెండు చేతులు జోడించి భక్తితో శ్రద్ధతో అనురక్తితో నమస్కారం చెయ్యండి చాలు. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగు పురుషార్థములు వచ్చి తీరతాయి. ముందు ధర్మం, ఆ తర్వాత అర్థం, మూడవది కోరికలు, కామం, నాలుగవది మోక్షం. ఈ నాలుగు రావాలంటే కనీసం పుస్తకం పూజిస్తే చాలన్నారు. ఈ మధ్యన ఒక ఆయన ధర్మ సందేహాల్లో అడిగాడు, ఏమండి ఈ పురాణాల్లో ఉన్న శ్లోకాలు వింటే పాపాలు పోతాయంటారు, అలాంటప్పుడు ఇంక ఈ కర్మ సిద్ధాంతం ఎందుకు, ఈ పూజలు ఎందుకు, ఈ గుళ్ళు ఎందుకు, గోపురాలు అన్నాడు. వారి పిచ్చివాడా, ఇది కూడా ఒక కర్మయే, ఈ శ్లోకాలు చదవడం కూడా కర్మలో ఒక భాగం. అందుకే గుళ్ళోకి వెళ్ళాక అత్యద్భుతమైన కంఠంతో మనం ఏమంటున్నాం, సద్యో జాతం ప్రపద్యామని అండల్లా, అవి కూడా ఛందస్సే. నువ్వు చేస్తున్న పనిలో పలకడం కూడా, ఉచ్చారణ చెయ్యడం కూడా ఒక కర్మమే. ఇది కర్మ కాదనుకోకు. నువ్వు వినడం ఒక కర్మ, చదవడం ఒక కర్మ, దీనిని 10 మందికి చెప్పడం అది కూడా ఒక కర్మమే. అనగా పని చెయ్యడంలో ఇవన్నీ కూడా భాగములే. మనం పనిని అనేక విధాలలో చేస్తున్నాం, ఇది కూడా ఒక భాగం అన్నమాట. దీన్ని మర్చిపోయి ఇది పని కాదనుకుంటే అలాగే, ఇది అజ్ఞానమే కదా మరి. అందువల్ల ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు కావాలంటే కనీసం విన్నా చాలు, నమస్కరించినా చాలు, పుస్తకాన్ని పూజించినా చాలు అన్నాడు. ఎలాగా అంటే ఈ పురాణములు అగ్నితో సమానమైనవి. మీ ఇంట్లో నిప్పు ఉంది, అదే దీపారాధన వెలిగించారు. ఇప్పుడు 5 వత్తులు ఇక్కడ కూడా ఈశ్వరుడు 5 ముఖాల్లో కనపడుతున్నాయి. సరిగ్గా 5 వత్తులే పెట్టారు అక్కడ. నాకు చాలా కాలం నుంచి ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ ఎప్పుడు దీపారాధన చేసినా ఏ గుళ్ళో లేని ఒక విచిత్రమైన నిజమైన శాస్త్రీయమైన ఒక శాస్త్ర సమ్మతమే కాదు వేద సమ్మతము కూడా అయినటువంటి ఆచారం చూస్తున్నాను. మొన్న జనవరిలో కూడా ప్రవచనానికి వచ్చాను ఇక్కడ. అప్పుడు 5 వత్తులే వేశారు, ఇప్పుడు 5 వత్తులే వేశారు. లౌకికాచారంలో సాధ్యం త్రివర్తి సంయుక్తం వందిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ముందు నెయ్యి పొయ్యాలి దీపారాధనకి. మన ఇళ్లల్లో దీపారాధన చేసేటప్పుడు ఒక దీపపు కుంది పెట్టి ఆ కుందిలో నెయ్యి పొయ్యాలి. నెయ్యి పోశాక సాధ్యం అన్నాడు ముందు, అది గుర్తుపెట్టుకోండి. ఒత్తులు వేసి నెయ్యి పోయకూడదు, ముందు నెయ్యే పొయ్యాలి. ఆ తర్వాత త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వెయ్యి. సంయుక్తము అనడం ద్వారా 3 ఒత్తులు అక్కడ ఉంటే చాలు, అవి కలిపేసినా విడివిడిగా ఉన్నా కలిసి ఉన్నట్టే ఆ కుందిలో ఉంటే చాలు. ఆ తర్వాత ఏం చేయాలి, వన్నిన యోజితం, నిప్పు పెట్టు దానికి, అగ్నిని వెలిగించు అన్నాడు. అటువంటి మంగళ దీపం 3 లోకములలో ఉన్న తిమిరములను తొలగిస్తున్నది, అది నీకు ఎదురుగుండా పెడుతున్నాను, సేకరించుము. గృహాణ అంటే సేకరించుము, అది మంగళదీపం కనుక అని ఇంట్లో దీపారాధన వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదువుతాం. అదే ఈశ్వరాలయానికి వచ్చేసరికి ఈశ్వరాలయంలో 5 ఒత్తులు వెయ్యాలి అని వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు. పార్వతి, నా ఆలయంలో దీపారాధన చేసేటప్పుడు, నా ప్రాంగణంలో ఉపన్యాసాదులు జరుగుతున్నప్పుడు 5 ఒత్తులు ఉండాలి. సాధ్యం త్రివర్తి కాదు, పంచవర్తి సంయుక్తం అన్నమాట. చూసారా మీరందరూ ఈ ఆలయంలో ఉండడం వల్ల అత్యంత ప్రాచీనమైన శ్రీశైల మల్లికార్జునలింగ ప్రాంగణంలో ఉండడం వల్ల శాస్త్రాన్ని భగవంతుడే విచార్ చేయించుకుంటున్నాడు. మీరు చదివి ఉండొచ్చు, లేక విని ఉండొచ్చు, లేక పరమేశ్వరుడే తనంత తాను సంకల్పంతో చేయొచ్చు. 5 ఒత్తులు వెలిగించారు. ఆ 5 ఒత్తులు ఈశ్వరుడు 5 ముఖాలు. ఆ 5 ముఖాల్లోనూ ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు ఉంటాయి. ఈశ్వరుడికున్న ప్రతి ముఖానికి కుడికన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని. సరిగ్గా 5 నేత్రాలలోనూ కూడా ఆ 5 అగ్నులు, పంచాగ్నులు, పంచాగ్నిహోత్రాల మధ్యలో మనం ఉన్నట్టుగా ఆయన దర్శనమిస్తున్నాడు అనమాట. ఇది శాస్త్రం అన్నమాట. ఈ పంచాగ్ని స్వరూపము పురాణములలో ఉండడం వల్లే నిరంతరము దీపారాధన వెలిగించి పురాణమును ఆ ఆలయ ప్రాంగణంలో వింటే చాలు, పుస్తకాలు పెట్టుకుంటే చాలు. వేదవ్యాసుల వారు భూలోకంలో కలియుగంలో ఉన్న మానవులు తరించడం కోసమని వరుసగా మనకి మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కోర్మ, స్కాందములనే పేర్లతో 5 18 పురాణాలు ఇచ్చాడు. ఈ 18 పురాణాలు నిత్యం వినడానికి, ఇంట్లో పూజించడానికి, కేవలం చచ్చిపోయినప్పుడు మాత్రం చదవడానికి, లేకపోతే కొన్ని సమయాలలో మాత్రం పంచిపెట్టడానికి కదనవాడు. అందుకని నిత్యం అన్నాడు. ఈ గరుడ పురాణంలో ఒకప్పుడు దీనిని స్వయంగా విష్ణువు గరుత్మంతునికి చెప్పాడు. ఇది శివరాత్రి మహిమతో మొదలవుతుంది. ఆశ్చర్యం చెప్పంటారా, గరుడ పురాణం ప్రారంభమే శివరాత్రి మహిమతో. శివరాత్రి మహిమ, ఏకాదశి మహిమ, గయాక్షేత్ర మహిమ, పిండ ప్రదానాదులు, పాపపుణ్యాలు, స్వర్గానికి ఎవరు ఎడతారు, ప్రత్యేకంగా స్వర్గకాండం ఉంటుంది ఇందులో, స్వర్గానికి ఎవరు ఎడతారు, నరకానికి ఎవరు ఎడతారు, ప్రాణం పోయేటప్పుడు శివుడు ఎలా వచ్చి రక్షిస్తాడు, గంగానది మానవుల్ని ఎలా ఒళ్ళోకి తీసుకుంటుంది, అర్ధనారీశ్వరుడైన ఈశ్వరుడు ఎలాగ ఈ ప్రేతకాండానికి సిద్ధంగా ఉన్నవాడిని, అంటే ఆయువు తీరి చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని కష్టపడకుండా ప్రాణం తీసేస్తాడు, ఇవన్నీ చెప్పారు 12,000 శ్లోకాలు. అందులో ప్రత్యేకంగా 5,000 శ్లోకాలు గంగా మహిమ, శివరాత్రి మహిమ, బిల్వ మహిమ, విభూతి మహిమ, రుద్రాక్ష మహిమలని, 1200 శ్లోకాలు ప్రేతకాండకి సంబంధించినవి, 800 శ్లోకాలు స్వర్గానికి సంబంధించినవి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు శివుణ్ణి తలుచుకోగానే వాడికి మృత్యుకంఠం తొలగించి హాయిగా ప్రాణం పోయేలా చేసేటటువంటి శ్లోకాలు 800 ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలున్నాయి. అందువల్ల గుర్తుపెట్టుకోండి, మన పురాణములు 18 కూడా నిరంతరం నిత్యం ఎప్పుడైనా వినదగినవి. నేను ఎందుకు చెప్తానంటే, మన అదృష్టవశాత్తు ఈసారి శివరాత్రి మహిమ, బిల్వ మహిమ, మానవుడు ఏ రకంగా కర్మాచరణము చేస్తే, ఎటువంటి కర్మాచరణ చేస్తే సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు, వీటిని కొంచెం చూచాయిగా చెప్పుకుందాం. ఎందుకంటే 12,000 శ్లోకాలు చెప్పాలంటే కనీసం 100 పడుతుంది నాగోటి వాడికి వ్యాఖ్యానం చేయాలంటే ఒక్కొక్క శ్లోకానికి. ఒకప్పుడు నైమిషారణ్యంలో సూత మహర్షికి 88,000 మంది ఋషులు, సౌనకుడి లాంటి వాడు, అబ్బో చాలా గట్టివాడు ఉన్నారు లేని వాడు, ఒకళ్ళిద్దరు కదా, అందరూ మహాపండితులే, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కండుడు, కుత్సుడు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, భృగువు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు వంటి ఋషులు 88,000 మంది నైమిషారణ్యంలో యజ్ఞం చేశారు ఆ రోజుల్లో శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కోసం. చచ్చాక స్వర్గానికి వెళ్ళడం కాదు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి. ఎందుకంటే శరీరం విడిచిపెట్టడం అంటే అది పరమ దుఃఖం, ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది. అందువల్ల శరీరం విడిచిపెట్టకుండా సశరీరంగా స్వర్గానికి ఎలా వెళదామా అని బాగా ఆలోచించి దానికి నైమిషారణ్యంలో సత్రం అనే పేరుతో ఉన్న యజ్ఞం చేశారు. ఆ యాగానికి సత్రం అని పేరు. 6 కంటే ఎక్కువ కాలం చేసే యజ్ఞాన్ని, రోజు 10,000 మందికి అన్నదానం జరిగే సత్రాన్ని సత్రయాగం అంటారు. గుర్తుపెట్టుకోండి, యజ్ఞం జరిగేటప్పుడు కూడా మళ్ళీ చాలా నియమాలు ఉన్నాయి. 6 కంటే ఎక్కువ కాలం జరగాలి, రోజు 10,000 మందికి అన్నదానం జరగాలి, రోజు అక్కడ ఋత్విక్కులు కనీసం 8,000 మంది పాల్గొవాలి, ఈ ఋత్విక్కులు పగటిపూట నిద్రపోకూడదు, అక్కడ అగ్నిహోత్రం ఏకధాటిగా ప్రజ్వరిల్లాలి హోమగుండంలో. హోమగుండంలో రాత్రిపూట వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలాంటి బ్రహ్మచారులైన పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా హోమంలో ద్రవ్యం వేయించాలట. ఇవన్నీ నియమాలు. ఈ నియమములతో ఉన్నదానిని మాత్రమే సత్రయాగం అంటారు. అలాంటి యాగాన్ని ఏడాది చేస్తే గొప్ప అంటే 1000 చేశారట ఋషులేక్క. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అనిమిష క్షేత్రంలో దేవతలు నిరంతరం నివసించే నైమిషారణ్యంలో 1000 యజ్ఞం చేశారు వాళ్ళు. ఏకంగా 5 ఉపన్యాసం పెట్టడం అంటేనే వాళ్ళు ఎంత కష్టం ఎంత చెప్పాలంటే పెద్ద వ్యవస్థది. అటువంటిది 1000 ఆ రోజుల్లో నిర్వహించారు ఆ మహాత్ములు. ఒకరోజున వాళ్ళు ఋషులు ప్రతిరోజు మధ్యాహ్నం పూట పురాణం వినడం అనేది ఒక అలవాటుగా పెట్టుకుని, మహర్షి సూత మహర్షి, నీ ధర్మమానని ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలుసుకుంటున్నాం. గరుడ పురాణం గురించి ఎంతోమంది గొప్పగా చెప్పారు. అసలు ఈ పురాణంలో ఏమున్నాయి? అందులో మేము మృత్యు అంటే భయపడుతున్నాం. మృత్యు అంటే భయం ఎందుకు అంటే, చచ్చి స్వర్గానికి పోతే పర్వాలేదు, లేదా మోక్షం పొందితే పర్వాలేదు, మళ్ళీ భూలోకంలో పుట్టి మళ్ళీ ఇదే జన్మ, మళ్ళీ ఇదే భోజనం, ఇవే కర్మలు, ఎందుకు ఇవి? మాకు వీటి మీద వ్యామోహం లేదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరేసీయనం, ఇవి నిరంతరం మమ్మల్ని పీడిస్తున్నాయి. కాబట్టి వీటికి అతీతంగా శాశ్వతంగా ఆనందం పొందడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ కృషి చేసేలోపు మరణం పొందుతామేమో అనేది భయం. కాబట్టి ఈ మరణ దుఃఖం నుంచి బయటపడటానికి గరుడ పురాణం వినమని పెద్దలు చెప్పారు. ఆ పురాణం గురించి చెప్పమని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎప్పుడో ప్రాచీన కాలంలో ఒకప్పుడు కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఈ కశ్యప ప్రజాపతికి 14 మంది భార్యలు. ఈ 14 మంది దక్షుడి కూతుళ్ళే. దక్షుడికి వీరిణి అనే భార్య ద్వారా 60 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 60 మంది కూతుళ్లలో 14 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదితి, దితి, వినత, కద్రువ మొదలైన వాడు. అందులో కద్రువ అనే ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు మంచి బలమైన కొడుకులు 1000 తలలు, 500 తలలు, 100 తలలు కలిగి లోకాలని విషంతో దగ్ధం చెయ్యగలిగేవాళ్ళు, కొడుకులు కావాలి, వాడు మహావీరులు అవ్వాలి, ప్రజలు వాళ్ళను చూచి వణికిపోవాలి, అటువంటి వాళ్ళు 1000 మంది కొడుకులు కావాలి అన్నది కద్రువ. ఆయన తథాస్తు అన్నాడు. తర్వాత కద్రువ అక్కగారు వినత దగ్గరకు వచ్చాడు. కశ్యపుడు, మీ చెల్లెలు 1000 మంది కొడుకులను కోరింది, వాళ్ళంతా విషసర్పాలయ్యి ఉండాలి, పరాక్రమవంతులయ్యి ఉండాలని, 1000 పడగలు, 100 పడగలు ఉండాలని కోరింది, నీకెటువంటి సంతానం కావాలి అని కోరాడు ఆయన. ఇవిడు కొంచెం తెలివిగా ఆలోచించిందండి, మా చెల్లెలకి 1000 మంది కొడుకులు పుట్టారు కదా, ఆ 1000 మందిని ఒక్క ఏకతో తలకాయలు పగలగొట్టే ఒక బలమైన కొడుకు కావాలి, ఒక్క కొడుకు చాలు అని మళ్ళీ అంతలోనే కొంచెం కక్కుర్తి కదా, ఈ మానవ లక్షణం ఆవిడకి కూడా వచ్చింది. ఒక్కొక్కప్పుడు మనం అవతల వాడు ఏదైనా కోరుకోమంటే ఒక్క రూము చాలండి అన్నాడు, మళ్ళీ అంతలోనే 2 రూములు కావాలండి అంటాడు. ఇలాంటి బుద్ధే కాసేపు ఆవిడికి వచ్చి, ఒక్క కొడుకు చాలడేమోనండి, 2 కొడుకులు ఇప్పించండి అంది, 2 కొడుకులు ఇప్పించండి అంది. ఈయన చిరునవ్వు నవ్వి, ముందు 1 అన్నావు తర్వాత 2 అన్నావు కదా, నీకు మహాపరాక్రమవంతుడైన ఒక కొడుకు పుడతాడు, 2వడు శరీరం సగం సగం తయారై పుడతాడు, కానీ 2 వల్ల నీకు కీర్తి వస్తుంది అన్నాడు. తర్వాత కొంతకాలానికి కద్రువకి 1000 మంది కొడుకులు పుట్టారు. ఎలా పుట్టారు వాళ్ళు అంటే, ముందు గుడ్లు పుట్టేయట, అందంగా తెల్లని స్వచ్ఛమైన గుడ్లు పుట్టాయి. ఈ గుడ్లు, ఒక్కొక్క గుడ్డు కొంతకాలానికి టపా టపా పగిలి, ఒక గుడ్డులో నుంచి ఆదిశేషుడు, 2వ గుడ్డులోంచి వాసుకి, 3వ దాంట్లోంచి తక్షకుడు, 4 నుంచి అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, పిశంగుడు, కుటిలుడు, కాలకేయుడు, కౌలుడు, ఇలాంటి వాళ్ళు 1000 మంది పుట్టుకొచ్చారు. ఆ పేర్లే చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది పురాణం. అంతమంది లుకలుకలాడుతూ మనకి సాయంత్రం పూట నూడిల్స్ నమ్ముతూ ఉంటారే బడ్డీ కొట్ల మీద సేమ్యాలు, అలా పుట్టుకొచ్చారనమాట. తెల్లగా, నల్లగా, ఎర్రగా, గోధుమ రంగులో, బూడిద రంగులో, రకరకాల రంగుల్లో పుట్టుకొచ్చారట 1000 మంది సర్పాలు. ఇక 2వ ఆవిడకి మన వినతకి 2 గుడ్లు పుట్టాయి. ఆవిడ గుడ్లు మాత్రం పగలలేదు, గుడ్డులోంచి తంటి గుడ్డు బయటికి రాలేదు. కొంచెం బాధ కలిగింది వినతకి. మా చెల్లెలికి 1000 గుడ్లు పుట్టాయి, ఆ గుడ్లు క్రమక్రమంగా పగిలాయి, గుడ్లలో నుంచి పావులు బయటకు వచ్చాయి, నాకేమో 2 గుడ్లు పుట్టే, ఈ 2 గుడ్లు పగలవు, ఇందులోంచి పిల్లలు రావటం లేదు, నేనేం తప్పు చేశాను, ఆవిడేమి ఎక్కువ చేసింది. అయ్యి బాబోయ్, ఎర్రని తలలతో, తెల్లని తలలతో, పసుపచ్చని రంగుతో మహావీరులు పుట్టుకొచ్చేశారు అని కొంచెం ఈర్ష్య కలిగింది. అన్నిటికంటే ఈ సృష్టిలో భయంకరం ఈర్ష్య. మనం బాగున్నా బాగుండకపోయినా పక్కవాడు బాగుంటే ఏడ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, అందులో ముఖ్యంగా కలియుగంలో. నీవు బావులేవు అని ఏడిస్తే ఒక కన్ను పోతుంది, పక్క వాళ్ళు బాగున్నారు ఏడిస్తే రెండో కన్ను పోతుందని శాపం ఇచ్చాడండి పూర్వకాలంలో దుర్వాస మహర్షి. అందువల్ల ఎప్పుడూ కూడా మనం బాగున్నా బాగాలేకపోయినా పక్క వాళ్ళు బాగుంటే ఆనందించాలి. అమ్మాయ పోన్లే ఆ ఇంటావిడ ఇల్లు కొనుక్కుంది, లేకపోతే వీళ్ళు ఎవరో ఆస్తి కొనుక్కున్నారు, వీళ్ళకి కీర్తి వచ్చిందని. అదేం దురదృష్టమో తెలియదు, కానీ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ సహజంగా కలియుగంలో కొంచెం అసూయ ఈర్ష్య ఎక్కువగా ఉంటాయట. అందువల్ల మనం బాగాలేకపోయినా పర్వాలేదు, పక్కవాడు బాగుంటే మాత్రం ఏడవాలని ఒక కోరిక పుడుతుంది అన్నారు. నేను అనలేదు, పురాణాల్లో అన్నమాట చెబుతాను, మీరు చూస్తూనే ఉన్నారు. మన ఇంట్లో కరెంటు పోతే ఎక్కువ మంది చేసే పని ఏమిటి, కరెంటు పోయిందని ఇంట్లో వెతకడం, పక్కింటికే చూస్తాడు. వాడింట్లో కూడా పోయిందంటే ఆనందం. అది మా ఇద్దరు గొడవ. ఇది ఒక పెద్ద విచిత్రమైన వ్యసనం. నాకు గుడ్లు పుట్టే ఈ గుడ్లలో నుంచి పిల్లలు రాలేదనే బాధ కంటే ఆవిడికి పిల్లలు ముందు పుట్టుకొచ్చేసారు అప్పుడు నాకు ఎందుకు రాలేదు, ఇదన్నమాట ఆవిడ బాధ. అందుకని ఆ బాధతో ఏం చేసింది, ఈ రెండు గుడ్లలో ఒక గుడ్డుని టపుక్కుని పగలగొట్టేసింది. పాపం ఆ గుడ్డు పగిలిపోగానే అందులో నుంచి ఈ తొడల కింద భాగం తయారు కానీ పురుషుడు పుట్టుకొచ్చాడు. అంటే పైనంతా తయారయ్యింది, కింద భాగం తయారవరా. సంస్కృతంలో తొడలని ఊరువులు అంటారు. ఊరువులు తయారు కాకుండా ఆ పిల్లాడు పుట్టాడు, అందుకని వాడిని అనూరుడు అన్నారు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. మీరు ఎప్పుడైనా కోడి, పావురం ఇటువంటివి పెట్టే గుడ్లు చూడండి ఒకసారి, గుడ్డు పగిలిన వెంటనే అందులోంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఎర్రగా రాగి రంగులో లేక ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో ఉంటుంది. అప్పుడే పుట్టిన చిగురాకులు, అప్పుడే గుడ్లలోంచి పుట్టిన పిల్లలు, తల్లి కడుపులోంచి అప్పుడే పుట్టిన పిల్లలు, వీళ్ళందరూ కూడా ఎర్రగా ఉంటారు. క్రమక్రమంగా 4 రోజులు స్థలంటి స్నానం చేయించాక వీడు అసలు రంగు బయటకు వస్తుంది. ఎర్రగా పుట్టిన వాడు నల్లగా అయిపోతాడు పిల్లడు. ఆ తర్వాత కాకి అయితే ఎర్ర నల్ల కాకి అయిపోతుంది. కానీ కాకి పిల్ల కూడా పుట్టినప్పుడు మీరు చూడండి, ముక్కు దగ్గర నుంచి ఆపాద మస్తకం ఎంత ఎర్రగా ఉంటుందో. ఈ పిల్లవాడు కూడా గుడ్డు పగలగొట్టుకుని పుట్టకుండా గుడ్డు బలాత్కారంగా తల్లి పగలగొట్టడం వల్ల మరింత ఎర్రగా పుట్టాడు. అందుకే అరుణుడు అన్నారు. తొడలు లేవు గనక అనూరుడు, ఎర్రగా ఉన్నాడు గనక అరుణుడు. ఈ కుర్రవాడు పుట్టి పుట్టగానే ఉడికిపోతూ, అమ్మా ఇంకొక 500 సంవత్సరాల పాటు నా జోలికి నువ్వు రాకుండా ఉంటే, అంటే బలాత్కారంగా ఈ గుడ్డుని పగలగొట్టకుండా ఉండి ఉంటే నేను అందంగా బలంగా తయారయ్యేవాడిని, నా తొడలు నా కాళ్ళు నాకు వచ్చేవి, ఇప్పుడు నేను కుంటివాణ్ణి అయిపోయాను, సకలాంగుడు కావలసిన వాణ్ణి వికలాంగుణ్ణి చేసావు, ఈ పాపానికి నీకు ప్రాయశ్చిత్తంగా శాపం పెడుతున్నాను, ఈర్ష్యతో నీ చెల్లెల మీద ఉన్న కోపంతో నన్ను పగలగొట్టి నన్ను వికలాంగుణ్ణి చేసావు, కాబట్టి నీ చెల్లెలికి నువ్వు 1000 ఏళ్ళు దాసీవైపోడు అని చెప్పించాడు. అప్పుడు ఏమన్నారు ఇప్పుడు పురాణంలో, అందుకని పక్క వాళ్ళని చూచి ఈర్ష్యతో తొందరపడి ఏ పని చెయ్యకు, చేస్తే ఇలాగే అవుతుంది. కొడుకు దక్కలేదు సక్రమంగా, కొడుకు ఇబ్బంది వచ్చింది, తొడలు లేవు. పోనీ ఆ కొడుకు ఏమైనా పుట్టాక తల్లికి ఆనందం కలిగించాడా, తల్లిని శపించాడు. కాబట్టి అన్ని కష్టాలే వస్తాయి. అనాలోచితముగా ఏ పనైనా చెయ్యరాదు. అవిచార్యం అకర్తవ్యం కర్తవ్యం సువిచారయేత్. కిరాతార్జునీయంలో భారవి అంటాడు, అవిచార్యం అకర్తవ్యం, ఆలోచించకుండా ఏ పని చెయ్యకు, బాగా ఆలోచించి చెయ్యి ఏ పని చేసినా. కర్తవ్యం సువిచారయేత్, విచారయేత్తల్లా సువిచారయేత్ అన్నాడు. ఒక ఉపసర్గ కూడా చేర్చాడు అక్కడ. ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యి, ఆలోచించి చేసిన పని వల్ల నీకు నష్టం కాదు, అనాలోచితంగా తొందరపడి ఏ పని చేసినా దెబ్బతింటావు. అందుకే మనం ఏ పని చేసినా ఆర్థిక వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించు, రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బుర్ర పెట్టి ఆలోచించి చెయ్యి, నడుస్తున్నప్పుడు ఆలోచిస్తూ జాగ్రత్తగా నడు. రోడ్డు మీద నడుస్తూ ఉంటారు, హఠాత్తుగా ఉంగిపోతారా ఆ నడి రోడ్డు మీద, ఈలోపు ఏమవుతుంది, వేగంగా వచ్చేవాడు గుర్తేయడు. ఏ పని చేసినా ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి అని చెప్పాడు. ఈవిడ చేసిన తెలివి తక్కువతనం వల్ల కొడుకు వికలాంగుడయ్యాడు, చివరికి శాపానికి గురయ్యింది. 1000 ఏళ్ళు నువ్వు నీ చెల్లెలికి దాసీగా ఉండమనగానే ఆయన చాలా బాధపడిపోయి, ఆవిడ నాయన ఏ తల్లి అయినా కొడుకు బాగుండాలనే కోరుతుందిరా, నాకు కొడుకులు బయటికి రావట్లేదు, ఇంకా బయటికి రావట్లేదు, ఇంకా పుట్టట్లేదు అనే ఒకనొక బాధతో దుఃఖంతో అన్యాయంగా నిన్ను పగలగొట్టాను, చంటిగుడ్డు బయటికి రాకుండా ఇలా అయిపోయావు నువ్వు, నేను చేసింది తప్పే, దానివల్ల నీకెంత బాధో నాకు అంతే బాధే, నా కొడుకు తొడలు లేకుండా కుంటాడైపోయాడని బాధపడేది నేనే. అసలు నిజం చెప్పాలంటే పిల్లలకి అవయవాలు లేకపోతే తల్లిదండ్రులకు వచ్చే బాధ అంతా ఇంత కాదు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు సక్రమంగా చదవకపోయినా, పిల్లలు ఆరోగ్యంగా లేకపోయినా, అవయవాలు లోపంతో పుట్టిన, పిల్లలకి ఉద్యోగం లేకపోయినా, పెళ్ళకపోయినా తల్లిదండ్రులకు కలిగే బాధ అంతా ఇంతనా? కాబట్టి నీకోసం నేనే ఏడుస్తున్నాను, అది సరిపోదా అన్నట్టుగా నాకేవో శాపం పెట్టావు, 1000 ఏళ్ళు నేను దాస్యం చెయ్యాలి, శాప విముక్తి కలిగించిన ఆయన అంది. సరే, ఆయన జాలిపడి, అమ్మ నేను తొందరపడి చెప్పించాను, తల్లిని చెప్పించకూడదనుకో, అయినా చెప్పించాను, 1000 ఏళ్ల తర్వాత నీకు శాప విముక్తి అవుతుంది, ఎలా అవుతుందో చెబుతున్నా విను, ఈ రెండో గుడ్డుని మాత్రం పగలగొట్టకు, 500 సంవత్సరాల తర్వాత అందులోంచి ఒక వీరుడు పుడతాడు, వాడి వల్ల నీ వంశం తరిస్తుంది, నువ్వు చాలా గొప్పదాని అవుతావు, అతడు పుట్టిన 500 సంవత్సరాల తర్వాత నీకు దాస్య విముక్తి, ఇక చూడు అతని పేరు మీదుగా ఎన్ని పురాణాలు వస్తాయో, ఎన్ని కథలు వస్తాయో, జగత్తంతా నిన్ను పొగుడుతుంది అని అనగానే సంతోషించింది. వీడు వెళ్ళిపోయి ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఇక్కడే ఉంది రహస్యం, చాలామంది పట్టించుకోని గొప్ప రహస్యం. అనూరుడి కథ, అనూరుడు సూర్యుడికి రథసారథైపోయాడు అనుకుంటున్నారంతా. అనూరుడు వెంటనే బయలుదేరి ఈ కాళ్ళు లేవని అప్పటికప్పుడు ఒక క్షేత్రానికి వెళ్ళాడు. ఆనాడు కొత్తగా భూమి తయారవుతున్న రోజుల్లో భూమండలంలో ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమంటే, నేను శాశ్వతంగా ప్రజల మనస్సుల్లో ఉండిపోవాలి, ప్రజలు రోజూ నన్ను చూడాలి, నన్ను తలుచుకోవాలి, నన్ను పూజించాలి అన్నాడు. వెంటనే ఈశ్వరుడు ఏం చేశాడో తెలుసా, అందుకని ఈశ్వరుడు అత్యంత కరుణాస్వరూపుడు అన్నారు. ఒరే నాయన, నీ శరీరాన్ని విడిచిపెట్టేయి, అది భూమి మీద ఒక కొండ అయిపోతుంది, ఆ తర్వాత నువ్వు దివ్య శరీరం ధరించి సూర్యభగవానుడికి రథసారథి అయిపో, సూర్యుడు రాగానే మొట్టమొదట ఎర్రని కిరణాలు ఉంటాయే అవి నువ్వే, నీకందరూ అరుణాయ అని నమస్కారం చేస్తారు. అంటే ఇప్పుడు రోజు మనం మొట్టమొదట చూస్తున్నది ఎవరినమాట, సూర్యోదయ సమయంలో సూర్యుడికి ముందున్న ఎర్రని కిరణముల వంకతో అరుణుణ్ణి చూస్తున్నాం, అందరూ నీకే నమస్కరిస్తారు. సంధ్యావందనం అంటే అర్ఘ్యం ఇచ్చేది నీకే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పూర్వకాలంలో ఎర్రగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు నీళ్లు చేతిలోకి తీసుకుని ఇచ్చేవారు. మగవాళ్ళైతే గాయత్రీ మంత్రపూర్వకంగా ఇచ్చేవారు, ఆడవాళ్ళైతే యోదే వత్సవితాస్మా కంధియోధన మాదిగోచరాహ ప్రేరయేత్తస్యద్భర్గస్తద్ధరేణ్యముపాస్మహే అనే శ్లోకపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాలి. అదేంటంటే ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేశారా, అర్ఘ్యం ఇచ్చారా అని మళ్ళీ మనం పిచ్చిగా ప్రశ్నించక్కర్లా. ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చెయ్యాలి, వాళ్ళు కూడా అర్ఘ్యం ఇవ్వాలి. కావాలంటే సుందరకాండ చదువుకోండి ఇంటికి వెళ్ళి, అందులో సుందరకాండలో చెప్పారు, సంధ్యాకాలమనాశ్యామ సంధ్యార్ధేవరవర్ణిని ధ్రువమేష్యతి జానకి. తెలియక అసలు ఆచారాలు పోయి అనవసరంగా మనం లేనిపోని కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సూర్యోదయ సమయానికి సంధ్యావందనము చేసే జానకీదేవి ఇక్కడికి వస్తుంది, ఆవిడ తప్పక సంధ్యావందనం చేస్తుంది అని హనుమంతుడు లంకలో అశోకవనానికి దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్ళి అన్నాడు. ఆ నది ఇప్పటికి కూడా శ్రీలంకలో ఉంది, నేను స్వయంగా చూశాను, అక్కడ కూడా చల్లగా ఊటీలో ఉన్నట్టు ఉంటుంది. పరమ దుర్మార్గుడు రావణాసురుడు ఆ చల్లని ప్రదేశంలో ఈవిడ ఎందుకు పెట్టాడంటే, చల్లదనాన్ని తట్టుకోలేక వెళ్ళి రావణుడు అంతఃపురంలోకి పోతుందని. కానీ ఆవిడ మొండిది, అదో పక్కన పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి స్త్రీ ఆ రోజుల్లో సంధ్యావందనం చేశారు, అరుంధతి చేసింది, అనసూయ చేసింది, అందరూ కూడా. తర్వాత ఆడవాళ్ళు చాలామంది గుళ్ళోకి వెడితే, గుళ్ళల్లో మేము విధవలం కదా అని అమ్మవారి కుంకం ఇస్తే బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. ముత్తైదువులు ముత్తైదువులకే బొట్టు పెట్టాలి, వైధవ్యం పొందిన వారికి బొట్టెట్టకూడదు. కానీ అమ్మవారి సన్నిధానానికి వెళ్ళాక అక్కడ ఇచ్చే ప్రసాదం ప్రతి వ్యక్తి పొందవలసిందే. అసలు మీకు రహస్యం చెబుతాను, ఇప్పటి వరకు కొంతమంది పట్టించుకొని రహస్యం, గరుడ పురాణం చదవండి, లేక భాగవతం చదవండి, లింగ పురాణం చదవండి, ఇంకే పురాణం చదవండి, కాత్యాయని అని అమ్మవారికి ఒక పేరు ఉంది కదా, కాత్యాయని అంటే అర్థం ఏమిటో తెలుసా, 30 సంవత్సరాల లోపు ఉన్న విధవ. డిక్షనరీ చూసుకోండి కావాలంటే, సంస్కృతం డిక్షనరీ లేక సూర్యరాయ అంత నిఘంటువు. కాబట్టి కాత్యాయని వ్రతం అందుకు చేసేవారు పూర్వం. మేము తొందరగా వైధవ్యం పొందకుండా శాశ్వతంగా కళ్యాణం సౌభాగ్యంతో ఉండాలి అని. కాబట్టి అమ్మవారి ప్రసాదాన్ని వాళ్ళు అక్కడ పెడితే ఆ బొట్టును మనం స్వీకరించవచ్చు, కానీ ముత్తైదువులు మాత్రం పెట్టకూడదు వాళ్ళకి, ముదుట బొట్టు వీళ్ళు ముత్తైదువులకు అందించకూడదు. ఇంకొక గొప్ప రహస్యం, రోజు సాయంకాలం పూట అల్లాహ నరుస్తూ ఉంటారు చూసారా, సంధ్యావందనం సమయంలోనూ సాయంత్రం పొద్దుట. మనం మన దేవతే అల్లా అనే శబ్దానికి ఆకారాంత స్త్రీలింగం, మీరు సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అందులో అల్లా అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తల్లి అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్న పరం.